మూడో వచనం నుంచి మనం ఎనిమిది వచనాలు చదువుకోవాలి. తెసలోనిక మొదటి రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం నుంచి ఎనిమిది వచనాలు వరకు చదువుకుందాం. సహోదరులరా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలి అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనే ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. అట్లాగే దయచేసి బైబిల్ కలిగి నోట్స్ కలిగి ఉదయకాలపు బైబిల్ స్టడీలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ వారం ఎవరినైనా మీరు కలుసుకొని ఈ పరిచయ కొరకు పరిచయం చేస్తుంటే వారిని తప్పకుండా ఈ ఉదయకాలపు ఆరాధనకు ఆహ్వానించాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాల్ టేకర్ బాధ్యత తీసుకుని మనం ఒట్టిగా కాకుండా మిగతా వాళ్ళని నడిపించి ప్రభు సన్నిధిలో గడపటం, మనం అర్పణ తీసుకుని వచ్చి ఆరాధించినట్టుగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మీ పాదాల దగ్గరకు వచ్చాం. మా జీవితంలో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన దినమును బట్టి మీకు వందనాలు. ఉదయాన్నే మీ సన్నిధితో దినాన్ని ప్రారంభించడానికి మీరు ఇచ్చిన ఈ సదుపాయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు మాతో ప్రతి ఆరాధనలో మాట్లాడుతూ మమ్మల్ని మరింతగా బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఎవరి కాలం మాతో మీరు మాట్లాడమని కూడా వేడుకుంటూ ఉన్నాం. నాన్న, వచ్చిన ప్రియులందరి ఆశను తృప్తిపరచండి. మీ ఏర్పాట్లో ఉన్నవారు రావడానికి వారి మీద కనిపెట్టండి. దయగల తండ్రి, మమ్మల్ని ఆరాధనకు నడిపిస్తా ఉన్న నాన్న గుంతకల ఆర్పిఎఫ్ ప్రియులను మీరు బలపరచండి. ఆర్పిఎఫ్ సహవాసాన్ని మీరు బలపరచండి. ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలు, సాయంకాలపు నూతన సహవాస ప్రతిష్ట ఆరాధనలు దీవెనకరంగా జరిగించండి. చదివిన వాక్యం అందరికీ అర్థమవునట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని దర్శించండి. ఆత్మదేవ, మీ సన్నిధిని కోరుకుంటూ, మీ సహాయాన్ని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం మరొకసారి ఎస్ఎఫ్జే నాలుగవ నాయకుల వార్షిక సమావేశానికి పాల్గొన్న నాయకులకి అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ప్రయాసపడ్డ వారికి, బాధ్యతలు తీసుకున్న వారికి, ఆర్థికంగా సహాయం అందించిన వారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాయంకాలం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సాయంకాలం మరొకసారి మాట్లాడతాను. దూరం అనక భారం అనక చిట్ట చివరి జిల్లాలు కూడా, ఆదిలాబాదు, అనంతపురం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కూడా నాయకులు బాధ్యతగా పాల్గొని అందరూ కలిసి ఆ ప్రభును ఆరాధించడానికి ఒకరు విశ్వాసం గురించి విని మరొకరు పురకృపి పడ్డానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మీరు ఎంతగానో కమిటెడ్ గా పనిచేశారు, పాల్గొన్నారు. మరొకసారి వందనారు. మనం 2వ తెస్సలోనిక పత్రిక ధ్యానంలో కొనసాగుతూ ఉన్నాం. అందులో గత వారం 1-2 వచనాలు వెలుగులో పరిచయ మాటలు 2వ పత్రిక యొక్క ఉద్దేశాన్ని ఉద్గాతాన్ని జ్ఞాపకం చేశాను. 1-2 వచనాల్లో టీమ్ గా వారు ఈ పత్రిక రాయటం, టీమ్ గా 1వ అధ్యాయం 1వ వచనంలో పౌలును సిలువానును తిమోతియు శుభమని చెప్పి రాయనది. వారు బృందముగా ఉన్నట్టుగా, టీమ్ లీడర్షిప్ గా ఉన్నట్టుగా నూతన నిబంధన నాయకులను చూస్తా ఉన్నాం. 1వ పత్రికలో కూడా అట్లాగే టీమ్ గానే ఈ సంఘానికి పత్రిక రాశారు. సో టీమ్ గా పనిచేయటం అన్నది కొత్త నిబంధన నియమం. మనం ఆ టీమ్ స్పిరిట్ కలిగి ఉండాలని కూడా మళ్ళా జ్ఞాపకం చేస్తా ఉన్నా. అట్లాగే గ్రీటింగ్స్ లో కూడా తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, ఇద్దరు నుంచి. అందుకే మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకే దైవత్వం కాని ముగ్గురు వ్యక్తులు కలిసి ఉన్నారు. సంఘం ఇద్దరు ముగ్గురు కూడి ఆరాధిస్తే సంఘం. నాయకులు కూడా టీమ్ గా పనిచేయాలన్న విషయాన్ని అలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 3వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే 3వ వచనంలో పౌలు భక్తుడు కృతజ్ఞతలు మేము చెల్లించాల్సిందే అంటున్నాడు. ఈ 2వ పత్రిక రాస్తూ తెసలోనిక సంఘాన్ని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లింపు బదులమై ఉన్నాము అంటున్నాడు. 2వ మాట అది ఇది యుక్తం, మేము కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించడం అన్నది యుక్తం అని చెప్పి ఎంఫసిస్ చేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఎంతైనా సముచితం, మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం బద్దులు అన్నాడు, ఇది యుక్తము అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే 3 విషయాలు ఆయన ప్రస్తావిస్తున్నాడు. 1 విశ్వాసము. ఎలాగనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము అన్నాడంటే, ఎందుకు మేము ఇలాగా కృతజ్ఞతలు చెల్లించడం యుక్తము అన్నాడంటే, సంఘంలో జరుగుతున్న కార్యాలను బట్టి, దశలోనిక సంఘంలో జరుగుతున్న అభివృద్ధిని బట్టి ఆయన చాలా సంతోషంతో 2వ పత్రికను దశలోనిక సంఘానికి రాస్తా ఉన్నాడు. అందులో ఎలాంటి అభివృద్ధి అంటే, భౌతికమైన అభివృద్ధి కాదు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవటం అది కాదు. వారు సంఘ విశ్వాసుల యొక్క విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మన దేవుడు ఆశీర్వాదాలకు కర్త అని తప్పకుండా చెప్పారు. కానీ ఆశీర్వాదాలు అనగానే మనం వెంటనే ఫిజికల్ బ్లెస్సింగ్స్ కి వెళ్ళిపోతాం. ఫిజికల్ బ్లెస్సింగ్స్ అన్నవి టెంపరీ. టెంపరీ ఆశీర్వాదాలకు దేవుణ్ణి కనెక్ట్ చేయటం, ఆయన నిత్యుడు, ఆయన శాశ్వతుడు, ఆయన అనంతుడు. ఆయన్ని స్వభావాన్ని రోమాపత్రికలో ఒక మాట ఇలా రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఆయన కోపడతా ఉన్నాడు. ఎందుకు కోపడుతున్నారంటే, వారు చేసిన తప్పును బట్టి. వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఆయన కోపడుతున్న విషయం అక్షయుడకు దేవుణ్ణి అక్షయమైన వాటిగా మార్చేయటం, అలాంటి ప్రతిమా రూపాలుగా మార్చేయటం, ఆయనకి విగ్రహముగా మార్చటం ఎలాగ కోపం పుట్టించిందో, దేవుడు అక్షయమైన స్వభావాన్ని అనంతమైన స్వభావాన్ని మనం ఆ ఆశీర్వాదాలను ఆత్మీయమైన శాశ్వతమైన పరసంబంధమైన ఆశీర్వాదాలను భూ సంబంధమైన వస్తువులు గూర్చిన ఆశీర్వాదాలుగా చూడటం నిజంగా ఆయన కోపం పుట్టించే పని. అలాగని చెప్పి దేవుడు దీవించడా ఆశీర్వదించడా హెచ్చించడా అభివృద్ధి కలగజేయడంటే తప్పకుండా కలగజేస్తాడు. అది కాని మొదల 28వ వచనంలో కూడా ఆయన అలా కనబడుతున్నాడు. దాన్ని మనం కొత్త నిబంధనలో సంఘం దగ్గర చూడగలిగితే, ఈ తెసలోనిక సంఘం విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుచున్నది అని మనం చూడగలుగుతా ఉన్నాం. విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతుంది. దాన్ని బట్టి పౌలు భక్తుడు లేకపోతే ఈ పౌలు బృందం ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. అదొక కారణం. రెండవ కారణం అక్కడ రాయబడిన మాట, మూడవ వచనం చివరి లైన్, మీ అందరిలో ప్రతివాడు ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. రెండు కారణాలు, మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది, మీ ప్రేమ అందులో చాలా చక్కటి మాట, ప్రతి ఒక్కరిలో కూడా చూడగలుగుతున్నాడు. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తుంది. విశ్వాసంలో మీరు అభివృద్ధి పొందుతున్నారు, ప్రేమలో మీరు విస్తరిస్తున్నారు అని రెండు కారణాలను బట్టి ఆయన పౌలు బృందం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులము, ఇది యుక్తమే అని మాట్లాడుతున్నాడు. మరొక మాట, సంఘాన్ని బట్టి పౌలు భక్తుడు అతిశయపడుతున్నాడు అంటే గర్వపడుతున్నాడు, బోస్ట్ఫుల్ గా ఉన్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన. 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి అంటలం చేద్దాం. మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. సంఘాన్ని బట్టి, తెస్లోనిక సంఘాన్ని బట్టి మిగిలిన సంఘాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. తెస్లోనిక సంఘం అంటే ఇది, తెస్లోనిక సంఘం అంటే దాని తెస్లోనిక సంఘం యొక్క మాదిరి ఇది అని చెప్పుకుంటున్నారు, ఇది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి పౌలు భక్తుడు ఈ సంఘాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. పౌలు భక్తుడు ఈ సంఘాన్ని బట్టి మిగతా సంఘాల దగ్గర ఆయన అతిశయపడతా ఉన్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఎంతగానో ఆనందిస్తున్నట్లుగా మనం చూడగలం. దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు కూడా 4వ వచనం రాయబడింది. దేన్ని బట్టి అతిశయిస్తా ఉన్నాడు ఆయన, మూడు విషయాలు రాయబడ్డాయి. మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి, రెండు విషయాలు, మీ ఓర్పు మీ విశ్వాసమును చూచి, వారి ఓర్పును బట్టి కూడా ఆయన అతిశయిస్తా ఉన్నాడు. కావున పిల్లరా, మంచి కారణాల చేత పౌలు భక్తుడు ఆనందంతో సంఘాన్ని, ఏ విషయాల్లో సంఘం బాగుందో ఆ విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ విషయాలను అన్ని సంఘాలతో పంచుకుంటా ఉన్నాడు. అవి మనకి మాదిరి. మనం కూడా అలాంటి సుగుణాలు కలిగి ఉన్న సంఘాలుగా, మనం కూడా ప్రభు మెచ్చే సంఘాలుగా ఉండడానికి వారిలో ఉన్న ఈ మంచి సుగుణాలను మనం అర్థం చేసుకోవటం ఎంతైనా మన ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రధానంగా కాంటెక్స్ట్ ఏంటంటే, శ్రమల కొరకు మాట్లాడుతున్నాడు. అన్ని బాగున్నప్పుడు అందరూ బాగానే ప్రవర్తిస్తారు, కానీ శ్రమలు వచ్చినప్పుడు కొందరు తుడ్రలు పడతారు, కొందరు వెనకడుగేస్తారు, కొందరు బలహీనత బయటపడుతుంది. శ్రమలలో వారు ఆత్మీయత ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ శ్రమలు వస్తాయి అన్న విషయాన్ని ముందుగానే పౌలు భక్తుడు దశలోనిక సంఘానికి జ్ఞాపకం చేశాడు. ఆ శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల్లో ఏమైనా తొట్టులు పడిపోతారేమో, కలవర పడిపోతారేమో అని ఆందోళన పడుతూ తిమోతిని పంపించినట్లుగా మనం మొదటి పత్రికలో చదువుతాం. ఇక్కడ మన మూలవాక్యంలో నుంచే రెండో దశలోనికి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ, వారు హింసలు గుండా వెళ్తున్నారు, వారు శ్రమలు గుండా వెళ్తున్నారు, ఆ హింసల్లోనూ ఆ శ్రమల్లోనూ వారు తీసుకున్న స్టాండ్ను బట్టి, వారు చూపించిన ఓర్పును బట్టి, వారు చూపించిన విశ్వాసమును బట్టి, వారు చూపించిన ప్రేమను బట్టి పౌలు భక్తుని యొక్క బృందం ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నారు, ఎంతగానో గర్విస్తున్నారు, అతిశయిస్తున్నారని ఈ వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. కావున ప్రియులారా, ఎట్లాంటి శ్రమలు గుండా వారు వెళ్లారు మనం అర్థం చేసుకోవడానికి ఈ సంఘం కట్టుబడ్డ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ప్రారంభం నుంచి వారు వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 1-9 వచనాల్లో సంఘం కట్టబడ్డ నేపథ్యం అది. 17వ అధ్యాయం మొదటి వచనం, పౌలు వారి బృందం అంపిపోలి అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి తెసలోనికకు వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడకు చెప్పిన సమాజపు వారి వద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల్లో నుండి దృష్టాంతము నెత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించుచుండెను. ఆ 3 విశ్రాంతి దినాల్లో పౌలు భక్తుడు మాట్లాడిన మాటలకు వారిలో చాలా మంది ఒప్పుకున్నారు. 4వ వచనం, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకునేది. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చేటకు యత్నం చేసిరి. ప్రారంభంలోనే సువార్త ప్రకటించబడి ఆ సువార్తకు వారు పాజిటివ్ గా రెస్పాండ్ అయిన వెంటనే యూదులు ఎంత గందరగోళం, హింసలు, శ్రమలు తీసుకొచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిని విచారణ సభ ముందుకు తీసుకొచ్చి కలవరపరుస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి శ్రమలు సంఘం కట్టబడ్డ తర్వాత కూడా కొనసాగుతా ఉన్నాయి. హింసలు కొనసాగుతా ఉన్నాయి, శ్రమలు కొనసాగుతా ఉన్నాయి. హింసల్లోనూ శ్రమల్లోనూ తెసలోనికి సంఘం వారు ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. అందును బట్టి పౌలు భక్తుడు వారిని బట్టి ప్రభును స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ 2వ పత్రిక రాయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెసలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఆ శ్రమల గురించి, తెసలోనిక సంఘానికి వచ్చిన శ్రమల గురించి విని ఇక చాలా కలవరపడ్డట్టుగా రాయబడింది. తెసలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇక సహింప చాలక ఏథియన్స్ లో మేము ఒంటిగానైనా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకున్నట్లు మిమ్మను స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమే మిమ్మను హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడిన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించేనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు, మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుంచి మా వద్దకు వచ్చి, మేము మిమ్మల్ని ఎలాగ చూడ నపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడ నపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ప్రభునెంతైనా స్తుతించాలి. కావున ఆది సంఘం యొక్క విస్తరణ అభివృద్ధి వారు ఆశీర్వాదాల్లో జరగలేదండి, భౌతికమైన ఆశీర్వాదాలు జరగలేదు. వారు ఎదుగుదల, వారి అభివృద్ధి శ్రమలలో హింసలలో జరిగింది అని వాక్య భాగంలో చూడగలుగుతా ఉన్నాం. కావున పిల్లరా, వారికే కాదు ఈరోజు మనకు కూడా ఉన్న మనకు కూడా ఉన్న హెచ్చరిక మాట ఏంటంటే, శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, మనకు శ్రమలు కొత్త ఏమీ కాదు, వింతేమీ కాదు, శ్రమలు మనకు సహజంగా కలుగుతాయని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రభు యొక్క బోధలు యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. శ్రమ లోకంలో కలుగుతుంది. ఎందుకు? లోకం యొక్క పంద వేరు, లోకం యొక్క తీరు వేరు, లోకం యొక్క ప్రయారిటీ వేరు, లోకం బతుకుతున్న విధానం వేరు. మనం లోకస్తులం కాము, లోకస్తులం కాము. మన విమోచించబడ్డవారు, మన రాజ్య సంబంధులు, మనం వారి వలె అశాశ్వతమైన వాటి కొరకు పరిగెట్టేవారం కాము, వారి వలె సుఖాల కోసం పరిగెట్టేవారం కాము. అంతేందుకు మన కుటుంబంలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకని ఇంటి వారి అతనికి శత్రువులు అవుతారు. దేని బట్టి? ఆయన బట్టే, ఆ బోధను బట్టి వారు ఇంటి వారిని కూడా కోల్పోతారు, ఇంటి వారు కూడా వారికి శత్రువులు అయిపోతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35, ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమెకి అత్తకును విరోధం పెట్టవచ్చు తిని. ఒక మనిషిని ఇంటి వారి అతనికి శత్రువులు అగుదురు. కాబట్టి ప్రభు నమ్ముకున్న కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు, వాళ్ళ పరిస్థితి అన్నా నేను మాత్రమే ప్రభుని నమ్ముకున్నాను, ఇంట్లో ఇంకెవరు రక్షణ పొందలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో మందిరానికి కూడా నన్ను పంపించట్లేదు అని ఆందోళనతో ఉన్నప్పుడు మీ సహవాసం మాకెంతో ఆదరణకరంగా ఉంది. మేము సంఘ సహవాసం చేయగలుగుతా ఉన్నాం, మేము ఆరాధించగలుగుతా ఉన్నాం అని వారు సాక్ష్యాలు పంచుకుంటా ఉన్నారు. అవును, ఇంటి వారే శత్రువులు. దేని బట్టి? అన్ని విషయాల్లో బాగున్నారు, ఈ ఒక్క విషయంలోనే, ఫెయిత్ని బట్టి. వారితో కలిసి లోకస్తుల వలె ఆనందించలేరు, లోక విషయాల్లో వారితో కలిసి కొనసాగలేము. తప్పకుండా వారు ఆనందిస్తున్న విషయాలు, సినిమాలు, సికార్లు, షాపింగ్లు మనకి ఎంత మాత్రం ఆనందాన్ని పుట్టించలేవు. వారికి అది ఆనందాన్ని పుట్టిస్తా ఉంటాయి. మన వాటి ఎందు ఆనందించకపోవడాన్ని బట్టి తప్పకుండా ఇంట్లో కూడా గందరగోళం, కలవర పరిస్థితులు ఉంటాయి. అది మామూలుగా ఉండదు. ఇంట్లో బయట గందరగోళం అయితే తొలగిపోద్ది, ఇంట్లో గందరగోళం ఎట్లా తొలగిపోతుంది? కాబట్టి ఇంట్లో కూడా శ్రమ కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభుని బట్టి. ఆ స్నేహితులతో కూడా, స్నేహితుల మధ్య కూడా శ్రమ కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువును బట్టి. అది ఆయనే మాట్లాడుతున్నాడు, మీరు లోక సంబంధులైతే లోకం మీతో స్నేహం చేస్తుంది. మీరు లోక సంబంధులు కాదు, లోకంలో నుంచి మీరు ప్రత్యేకించబడ్డవారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని మాట్లాడుతూ తన ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను సువార్త 15:20 యోహాను సువార్త 15:19 మనకు శ్రమ కలుగుతుంది అన్నాడు ఆయన. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంటే మనకి ఇస్తారని మాట్లాడుతున్నాడు. 20వచనం, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించరు. నన్ను ఎలా ట్రీట్ చేశారు మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు లోకానికి నచ్చల, యేసుక్రీస్తు ప్రభు మతాధికారులకు నచ్చల, యేసుక్రీస్తు ప్రభు రాజకీయ నాయకులకు నచ్చల. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని సిలివేశారు. కానీ మనం లోకానికి నచ్చుతా ఉన్నాం, మతాధికారులకు నచ్చుతా ఉన్నాం, రాజకీయ నాయకులకు నచ్చుతా ఉన్నాం. మనకి సిలువ కాదు, కిరీటాలు దక్కుతున్నాయి. మనకి సిలువ కాదు, సింహాసనం దక్కుతా ఉంది. ఇది ఎంతమాత్రం, ఇది ఎంతమాత్రం కూడా ఎంతమాత్రం కూడా హర్షించదగ్గ విషయం కాదు, ఆనందించదగ్గ విషయం కాదు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అనుకోవడానికి వీల్లేదు. ట్రాప్, మోసం, చీటింగ్, దుష్టుని యొక్క తంత్రం. లేదు, నాకు శ్రమ కలుగుతా ఉంది అన్న మాట దగ్గర కోరి కష్టాలు తెచ్చుకోమని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ శ్రమలు వచ్చినప్పుడు రాజీ పడిపోవడం, వ్యతిరేక పరిస్థితుల్లో రాజీ పడిపోవడం, స్టాండ్ తీసుకోకపోవటం, ఫెయిత్ కొరకు ఫైట్ చేయకపోవటం నిజంగా ఎంతమాత్రం నాయకులకు సంతోషం కాదు, ఆత్మదేవునికి ప్రభువుకి ఎంతమాత్రం సంతోషం కాదని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇది ప్రభు బోధలు. అట్లాగే 16:33 యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానను. లోకంలో మీకు శ్రమ కలుగును, నేను శ్రమ తప్పించేస్తాను అంటలేదు. శ్రమను ఎట్లా జయించాలో మాదిరి చూపించారు, ఎగ్జాంపుల్ చూపించారు. మీరు కూడా లోకంలో శ్రమ కలిగినప్పుడు నన్ను పోలి నడుచుకోండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు బోధలు మీకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, నెమ్మదిగా ఉంటారు, సమాధానంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు అని చెప్పలే. మనం ఆయన అలా చెప్పలేదు కాబట్టి అలా కనిపించే వాక్యాలు ఎక్కడో కీర్తన గ్రంథంలో ఉన్నాయి, ఎక్కడో ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన కనాను సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అని చెప్పి వాటిని వేధించుకుంటున్నాం, వాటిని వెతుక్కుంటున్నాం, వాటి వైపుకి వెళ్తా ఉన్నాం. అదేంటి, యేసుక్రీస్తు ప్రభు సత్యం అన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు కదా మరుగు చేయబడ్డ సంగతిని బయలుపరిచాడు, యేసుక్రీస్తు ప్రభు కదా మనకి మధ్యవర్తి, యేసుక్రీస్తు ప్రభు కదా దేవుని యొక్క దేవుడు సత్యం గురించి సాక్ష్యమిచ్చినవాడు, దేవుడిని బయలుపరిచినవాడు ఆయన కదా. యేసుక్రీస్తు ప్రభు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక ప్రవక్తలు మాట్లాడిన మాటల మీద ఆధారపడాల్సిన అవసరమేముంది? అవి అవసరం లేవు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు బోధను దాటి ప్రవక్తల బోధలు, భక్తుల బోధలు, పాత నిబంధన భక్తుల బోధల మీద ఆధారపడ్డం. అందుకే చాలా సార్లు సామెతల గ్రంథము, కీర్తన గ్రంథము అక్కడే అయిపోతారు. ఎందుకు? అక్కడ యెహో ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చును ఇలాంటి మాటలు. శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, మీరు ధైర్యంగా ఉండండి, అలాంటి మాటలు నచ్చవు, అలాంటి మాటలు నచ్చవు. ఎవరైతే పాత నిబంధన క్రైస్తవులుగా ఉంటున్నారో, ఎవరైతే పాత నిబంధన ఆశీర్వాదాల వైపు మొగ్గు చూపిస్తా ఉన్నారో వారు విశ్వాసం ఎదగలేరు, వారు ఎంతమాత్రం ప్రభువును సంతోషపెట్టలేరు. కాబట్టి 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత దేవుని యొక్క ఆ నిర్ణయ కాలం ఉండు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుడిని పంపించాడు. కుమారుడైన దేవుడే మన మధ్యకి నేరుగా వచ్చాడు. ఆయనే బోధించాడు. ఆయన బోధించిన బోధలకు విరుద్ధమైన బోధలు వెంబడించటం, విరుద్ధమైన బోధను వెంబడించటం నిజంగా వేదన కలిగించే మాట. ఆంధ్ర క్రైస్తవ తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలకు సువార్త సమృద్ధి అందింది. ఆ మాట మనందరం ఎరుగుతూ బలమైన పరిచయం జరిగింది. అది మనం ఒప్పుకుంటాం. కానీ ఈరోజు దాని యొక్క పరంపర, దాని యొక్క కొనసాగింపు ఎట్లా ఉందంటే ఆ సువార్త మార్పిడి జరిగిపోయింది. ఆ సంఘాల పరిచర్య మార్పిడి జరిగిపోయింది, మార్పిడి జరిగిపోయింది. ఒకనొక సర్వేలు ఏమంటున్నారంటే ఈ రెడ్డి కమ్యూనిటీ, ఖమ్మా కమ్యూనిటీ, అప్పర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు క్రైస్తవులోకి మారారు. ఎందుకు మారారు? మంచి బిజినెస్ మ్యాన్ వాళ్ళు, మంచి బిజినెస్ మ్యాన్. ఎక్కడ డబ్బులు వస్తాయన్నది అనదులు కోరు. బైబిల్లో ఉన్న మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి. మందను మేపేవాడికి మందపాలు సాగే అధికారం ఉంది. పల్లం తొక్కుతున్న ఎద్దు మూతుకు చిక్కం పెట్టద్దు. పనివాడు జీతానికి పాత్రుడు. కాబట్టి కానుకలు ఇవ్వాలి అన్నది భలే ఉంది, భలే ఉంది. కాబట్టి డబ్బులు సంపాదించడానికి ఏ మార్గం ఉన్నా ఆ మార్గాన్ని వదిలిపెట్టరు. అట్లాగే క్రైస్తవ్యం వదిలిపెట్టలే. క్రైస్తవుని వదిలిపెట్టి వాళ్ళకి పాడికేది. ఇది కల్పవల్లి, క్రైస్తవ సంఘం వాళ్ళకి కల్పవల్లి, క్రైస్తవ సంఘం వారికి పాడికేది. కాబట్టి బాగా పిండుతారు, బాగా పిండుతారు. వాళ్ళు బాగా పిండాలంటే మన దగ్గర ఉండాలిగా, మన దగ్గర ఉండాలిగా. మన దగ్గర ఉండాలంటే వాళ్ళు చెప్పే మంచి మాట ఏంటంటే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు, దేవుడు నీ అవసరతలు అక్కర్లు తీరుస్తాడు. నిజంగా మాటలు ఎంత బాగుంటాయంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని కాపాడతాడు. ఈ మాటలన్నీ చాలా బాగుంటాయి అని ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో నిజముగా ఆ సంఘం, నిజముగా ఆ సంఘం అట్లాగే దీవించబడి వాళ్ళ పేదరిక నుంచి బయటకు వచ్చి వాళ్ళ కష్టాల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఆనందంగా ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళ జీవితాలు ఏం మారవు, వాళ్ళ జీవితాలు ఏం మారవు. వాళ్ళ వాక్యంలో చెప్పినట్టుగా లోకంలో మీకు శ్రమ కలుగును, అలాగే ఉంటుంది వాళ్ళ జీవితాలు. హింసలు పొందుతారు, అలాగే ఉంటారు. అదేం మారో, మరేం మారతాయి? ఈ దీవెన వచనాలు పలికాడు కదా, ఈ ఆశీర్వచనాలు పలుకుతున్నాడు కదా సేవకుడు, ఆ సేవకుడి జీవితం మారుతుంది. వీళ్ళ జీవితాలు మారకపోయినా, వీళ్ళ పరిస్థితులు మారకపోయినా ఆ ఆశీర్వచనాలకు కానుకలు కానుకలు సమర్పించుకుంటారు. ఆ కానుకల ద్వారా వాళ్ళ జీవితాలు మారతాయి. వారు సంఘాన్ని, విశ్వాసాన్ని దీవించి బలపరిచేవారు కాదు కాని దీవెన మాటలు, గాలి మాటలు పలికి వారు పబ్బం గడుపుకునేవారుగా ఉన్నారు. అది ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని ఎంతగానో నాశనం చేస్తున్న హెల్త్ అండ్ వెల్త్ గోస్పెల్, ఆశీర్వాదాలు గుర్చిన బోధలు, ఆరోగ్యం గుర్చిన బోధలు, ఆరోగ్యాన్ని గుర్చిన బోధలు కరోనా తర్వాత తారాస్థాయిలో ఉన్నాయి, తారాస్థాయిలో ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ శరీరం మీదే, కాన్సన్ట్రేషన్ ఆరోగ్యం మీదే, కాన్సన్ట్రేషన్ భూమి మీదే, కాన్సన్ట్రేషన్ ఇంకా బతకాలి, ఎక్కువ కాలం బతకాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాల వర్ధుల్లు. దానికిచ్చే చక్కటి చచ్చు కామెంటరీ, పనికిమాలి కామెంటరీ ఏంటంటే అన్ని విషయాలు అంటే ఆస్తుల్లోను ఆరోగ్యంలోను. ఆత్మీయ విషయాలు శరీర విషయాలు ఎట్లా కలిపేస్తావు? ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధముగా అపేక్షిస్తున్నప్పుడు ఎట్లా కల్పిస్తావు? దానికి దీనికి కల్పిస్తారంతే, కల్పిస్తారంతే. కావున యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు మనకేం చెప్తున్నాయంటే శ్రమ కలుగుతుంది. మీరు నేను ఎట్లాగైతే ద్వేషించబడ్డాను, నేను ఎట్లాగైతే తృణీకరించబడ్డాను, అట్లాగే అలాంటి ట్రీట్మెంట్ మీకు వస్తుంది. నేను ఎట్లాగైతే లోకాన్ని జయించాను, మీరును అలాగే జయించాలి అని ప్రభువు మనకు బోధించారు. అపోస్తులు ఏం నేర్చుకున్నారు, అపోస్తులు ఏం నేర్చుకున్నారు? అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో అపొస్తల యొక్క బోధలు అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో ఎలాంటి పరిస్థితుల్లో పౌలు మాట్లాడుతూ ఉన్నాడో 14వ అధ్యాయం 19వ వచనం. అంతియొకయ నుండి ఈకోనియా నుండి వచ్చిన నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువి అతడు చనిపోయేనని అనుకుని పట్నం వెలుపులకు అతన్ని కీడ్చిరి. రాళ్లు కూడా చంపేశారు, చచ్చిపోయాడు పౌలు కూడా. చనిపోయాడని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుని బయట కీడ్చేశారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్నంలో ప్రవేశించాడు. ఐటీకు మేడగదిలో ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు కింద పడి ఎలా చనిపోతే పౌలు లేపాడు, అట్లాగే పౌలు చనిపోయాడు. పౌలను దేవుడు మరలా లేపాడు. అతడు మరలా పట్నంలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు 23వ వచనంలో. మరి 22వ వచనంలో శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అండర్లైన్ చేద్దాం. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు, అవును, శపించబడ్డ ఈ లోకంలో మనం తప్పకుండా దాని యొక్క పరిస్థితులను దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అనారోగ్యం మనం శోధిస్తూ ఉంటుంది. సడన్ డెత్లు, అకాల మరణాలు, అవి మనల్ని ఎంతగానో కలవరపరుస్తూ ఉంటాయి. ఒక రకంగా భూమి మీద ఉన్న పరిపాలకులు, వారి స్వార్థపరులు, వాళ్ళ స్వార్థం కొరకు తీసుకున్న నిర్ణయాలు, వారు జరిగిస్తున్న యుద్ధాలు, దాని యొక్క ఇబ్బందులు మనం అనుభవించాల్సి వస్తుంది. లోకంలో మీకు శ్రమ కలుగును అన్నది అపొస్తల యొక్క బోధలుగా మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు అందరూ, కొందరి కోసం మాట్లాడేవాళ్ళ, అందరి కొరకు మాట్లాడుతున్నారు, అందరూ హింస పొందుదురు. హింసలు, శ్రమలు మనకి అవి వాక్యంలో కలుగుతాయని రాయబడ్డాయి. మనం వాటి నుంచి దూరంగా పారిపోయి ఆశీర్వాదాలు, దీవెనలు లేని వాటిని వెతుక్కుంటా ఉన్నాం. ఆ శ్రమలో నమ్మకంగా ఉంటే తప్పకుండా పర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు శాశ్వత కాలం మనం సంపాదించుకుంటాము. కానీ భూమి మీద మాత్రం శ్రమలు అనుభవించడానికి ఇష్టపడాలి. శ్రమలు వస్తాయని ఎరగాలి. మనం అజ్ఞానంగా, అవివేకంగా ఉండాలి అని కాదు, కానీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను సత్యమే చెప్తున్నాను కదా, నేను మంచిగా చేస్తున్నాను కదా, నేను భక్తిగానే ఉన్నాను కదా, ఒకప్పుడు నేను సరిగ్గా లేను, అప్పుడేమనలేదు, ఇప్పుడు బాగున్నాను, ఇప్పుడు నన్ను అంటున్నారంటే, అవును, బయట కామన్ అలాగే జరుగుతాయని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ వీటన్నిటికీ కారణమైన మనందరి ఉమ్మడి శత్రువు కొరకు వాక్యం మాట్లాడుతూ ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాల్లో వాడు ఆయుధం, శత్రు యొక్క ఆయుధం, వాడు వాటిని బాగా వాడతాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నుంచి నిభ్రమైన బుద్ధి గలవారే మలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. వాడు గర్జించు సింహం వలె ఎవని మింగుదునా అని వెతుకుతున్నవాడు ఎట్లా దాడి చేస్తున్నాడు? 9వ వచనంలో శ్రమలు సుఖాలు కాదు, శ్రమలు సుఖాలు కాదు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయని ఎరిగి మీరు ఎదిరించండి అన్నాడు. 10వ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన తప్పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. శ్రమలు మారిపోవు, మనం మారతాం. లోకం మారిపోదు, మనం మారతాం. పరిస్థితులు మారిపోవు, మనం మారతాం. ప్రభు సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మిమ్మల్ని బలపరచును. అది అపోస్తుల బోధలు. కావున తెసలోనికే సంఘంలో జరిగిన శ్రమలు అవేమీ కొత్త ఏం కావు. అవి జరుగుతాయి, వస్తాయి అన్న విషయం ముందుగా హెచ్చరికగా సంఘానికి ఇవ్వబడింది. వచ్చే ఆ శ్రమంలో వారు ప్రవర్తించిన విధానాన్ని బట్టి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. పౌలు ఇతర సంఘాల ఎదుట అతిశయపడతా ఉన్నాడు. కావునంత ప్రియులరా, మనం ఎలా ఉన్నామో మనం మనం పరీక్ష చేసుకోవటం, లోపముగా ఉన్న వాటిని దిద్దుబాటు చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తా ఉన్నా. మళ్ళా మూల వాక్యం తెసలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము శ్రమలలో మూడు విషయాలను మనం గట్టిగా పట్టుకోవాలి. మూడు విషయాలు మనం గట్టిగా పట్టుకోవాలని మనం చదివిన పోర్షన్లో చూడగలుగుతా ఉన్నాం. మూడు విషయాల్లో మొదటి మాట విశ్వాసం కొరకు రాస్తా ఉన్నాడు. తెసలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము అందులో 3వ వచనంలో మనం చూడగలుగుతున్న మాట, 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. అక్కడ విశ్వాసమును చూచి శ్రమలను జయించడానికి మనం గట్టిగా చేతపట్టాల్సింది విశ్వాసమనే ఢాలు. ఫెయిత్ చాలా ప్రాముఖ్యమైన మాట. విశ్వసించేవాడు కలవరపడడం. పరిస్థితులు ఎలాగున్నా సరే మనం విశ్వాసులమైతే మనం పరిస్థితులను చూడడం, పరిస్థితులకి అన్నిటికంటే శక్తిమంతుడైన ప్రభువును చూస్తాం. కాబట్టి కలవరపడం. కావున ప్రియులరా, అర్థం చేసుకోవాల్సిన మాట భక్తులందరికీ అర్థమైంది అదే. వారు విశ్వాసాన్ని బట్టి జయించారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస యూదుల జాబితా, వారి గురించి రాయబడిన మాటలు, రంపాలతో కొయ్యబడ్డారు, కొరడాలతో కట్టుబడ్డారు. మనం విశ్వాస కార్యాల పాత నిబంధనలు చూసినప్పుడు శత్రు రాజ్యాల మీద విజయాలుగా మనం చదువుతాం. కానీ కొత్త నిబంధన క్రైస్తవుల కొరకు హెబ్రీ పత్రిక రాస్తున్నప్పుడు వారు మరీ శ్రేష్టమైన దాన్ని కోరుకున్నారు. వారు నూతన నిబంధన క్రైస్తవులు, వారు పర సంబంధమైన రాజ్యాన్ని కోరుకున్నారు, వారు ఆత్మీయ పోరాటానికి ఇష్టపడ్డారు. హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము 33వ వచనం నుంచి వారు విశ్వాసము ద్వారా రాజ్యాన్ని జయించిరి. అలాగ మనం పాత నిబంధన విషయాలు కోట్ చేయడం చూస్తాం. వారు విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారు, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్ళ మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. పాత నిబంధనలో విశ్వాసం ద్వారా శత్రు రాజ్యాల మీద జయం కొరకు చదువుతాం. కొత్త నిబంధనలో శత్రు రాజ్యం భౌతిక రాజ్యం కాదు, అభౌతిక రాజ్యంగా ఉన్న ఆత్మీయ ఈ పోరాటంలో 35వ వచనంలో ఎట్లాంటి పోరాటమో రాయబడతా ఉంది. 36 నుంచి మరికొందరు తిరస్కారములను, కృడాదెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. వారు ఉద్దరుకులా నిలబడ్డారు, స్టాండ్ తీసుకున్నారు. అందుకొరకు ప్రభునందు ప్రియులరా, శ్రమలలో మనం పట్టుకోవలసిన ఆయుధం విశ్వాసం. విశ్వాసం అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం దేవుడు ఉన్నాడని నమ్మటం, దేవుడు ఫలమిస్తాడని నమ్మటం, దేవుని వాక్యాన్ని నమ్మటం. మనం రాత్రి బైబిల్ స్టడీ కూడా చేశాం. మత్తయిసువార్త 22వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, మీరు దేవుని శక్తిని గాని లేఖనములు గాని ఎరగక పొరపడుతున్నారు. ఆయన చేయగలడు అన్న విషయాన్ని మీరు పూర్తిగా నమ్మట్లేదు. ఆయన వాక్యం ఏం చెప్తా ఉందో దాన్ని మీరు నమ్మట్లేదు. అతని బంధన భక్తులు కూడా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి షడ్రాక్ మేషాక్ అభయదినగో గల ఫెయిత్ స్టేట్మెంట్, మా దేవుడు మమ్మను తప్పించడానికి రక్షించడానికి సమర్థుడు, ఆయన చేయగలడు. ఒకవేళ ఆయన చెయ్యాలి అనుకోకపోయినా మేము నీ బెదిరింపులకు భయపడిపోము అని నబుకద్నెజర్ ముందు నిలబడి వారి విశ్వాసాన్ని చాటుకున్నారు. తమనంద పిల్లరా, మనం విశ్వాసులమైతే వెలుచూపును బట్టి కాక, విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలి. బయట పరిస్థితిని బట్టి కాక, మెజారిటీ ప్రిన్సిపల్ని బట్టి కాక, అనేక మంది ఎలా వెళ్ళిపోతా ఉన్నారో అలాగే వ్యాపారాలు, ఉద్యోగాలు, డబ్బు సంపాదన, పేరు ప్రఖ్యాతులు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, లోకం లోకం లోకంలో ఉన్నదంతా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అవి దేవుని వలన కలిగినవి కావు. సృష్టి దేవుడు చేశాడు, తను కృత్రిమమైనవి సాతాను కల్పించాడు. సాతాని యొక్క తంత్రాలను మనకు అర్థమైతే మనం ఆ ట్రాప్ లో పడం అనే వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలన్నింటిలో మాట్లాడుతున్నాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసం కనిపెట్టుకుంటాను. 14వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, 19వ అధ్యాయం 25వ వచనం నుంచి, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచును నేను ఎరుగుదును. ఎలాగో నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుడిని చూచితను, నా మట్టుకు నేనే చూచితను, మరి ఎవరునూ కాదు నేను చూస్తాను. నా శరీరం చీకిపోయిన తర్వాత, నేను మరణం పొందిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన చూస్తాను. నా విమోచకుడు సజీవుడు. తగునంది పిల్లరా, అర్థం కావాలి. కాబట్టి శరీర సంబంధమైన శ్రమలు ఈ 4వ నాయకుల మీటింగ్ జరిగింది. 4వ నాయకుల మీటింగ్ కు ముందు సంవత్సరం 3వ నాయకుల మీటింగ్ జరిగింది విజయవాడలో. 3వ నాయకుల మీటింగ్ కి అందరినీ రమ్మన్నాం, నాయకులుగా ఉన్న మీరు వస్తే సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తున్నారు, ఒకరోజు ఎంకరేజ్ అవుతారు, మేము ఎంకరేజ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తాము. నిజంగా పక్క వారి ఫెయిత్, పక్క వారి యొక్క పరువు, పక్క వారు ఎట్లాగైతే పనిచేస్తా ఉన్నారో అవి ఒకరిని చూసి మరొకరు పురుకొల్పబడతారు. రండి అంటే వికారాబాద్ నుంచి డాక్టర్ సాధు సత్యనాథన్ గారు భార్య అమ్మ ప్రయాసపడిస్తుంది, శాంతకుమారి గారు 70 సంవత్సరాల వయసు. కార్యక్రమం అయిపోయింది, డిన్నర్ సమయంలో భోజనాల దగ్గర కాలు స్కిడ్ అయిపడింది, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. 70 సంవత్సరాల వయసు పెద్ద ఆవిడ, కాలర్ బోన్ ఫ్రాక్చర్. ఒక రకంగా కార్యక్రమం అంతా బాగా జరిగింది. ఎందుకు ఎట్లా జరిగిందన్న అని ఉన్నా సరే దాన్ని బట్టి ప్రభుని స్తుతించడం తప్ప నేను ప్రార్థన చేసినట్టు కూడా ప్రభుని స్తుతించా. తర్వాత ఇద్దరు డాక్టర్లు చూసి ఆపరేషన్ చేయాలన్నారట. 3వ డాక్టర్ గారు, వద్దులే మనం ట్రై చేద్దాం, పెద్ద వయసు కదా, సర్జరీకి వద్దులే అని చెప్పి ఆపారు. ప్రభుని ఎంతైనా స్తుతించాడు. 4వ నాయకుల మీటింగ్ ఆవిడ వచ్చింది, ఆరోగ్యంగా ఉంది, డయాస్ ఎక్కింది, విశ్వాసంలో బలహీన పడలేదు, పరిచర్య పక్కన పెట్టలే, డివిజన్ ఇన్ఛార్జ్ అయ్యింది, మెడికల్ డిపార్ట్మెంట్ లో డాక్టర్స్ ఫ్యామిలీ కావడం వల్ల మిగతా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తా ఉంది. మొన్న లేడీస్ మీట్ లో నాకు తెలిసిన విషయాలు నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయాలు మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. ఎల్లిసమ్మ అని చెప్పి శ్రీనివాస్ ఏ గారు అమ్మగారు, తను ఈ కార్యక్రమానికి ముందు డోరు గాలికి గట్టిగా పడితే వేలు గట్టయిపోయింది, ఒక వేలు కట్ అయిపోయింది, ఇంకొక వేలు చితికిపోయింది. రీసెంట్ గా జరిగి 1 వీక్ అవుతుంది అనుకుంటాను. అట్లాంటి కట్టు కట్టుకుని వచ్చింది 4వ నాయకుల మీటింగ్ కి. కట్టు కట్టుకుని దేనికి వచ్చిందంటే RIT కోర్స్ లో జాయిన్ అయింది, కోర్స్ కంప్లీట్ అయింది, గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి వచ్చింది. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. ఏది స్వరూప గంగయ్య అదిలాబాదు అలాగే ఎంత ఆశ, నేను లీవ్స్ వచ్చేయాలి, నాయకుల మీటింగ్ లో నేను ఉండాలి అని చెప్పి ఎంత ఆశపడిందో. అవును, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏది కూడా మనల్ని ఆపలేదు, ఏది కూడా మనల్ని కలవరపరచలేదు. మనం విశ్వాసాన్ని చక్కగా పట్టుకోవాలి. నాకెందుకు ఎలా కలుగుతుంది, నేను బాగానే ఉన్నాను కదా, దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటలేదు, దేవుడు నాకెందుకు సహాయం చేయట్లేదు. అందుకొరకు పిలుపులకు రాసిన పత్రికలో గంభీరమైన మాట రాయబడింది. పిలుపులకు రాసిన పత్రికలో గంభీరమైన మాట రాయబడింది. పిలుపులకు రాసిన పత్రిక 4:6 దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అన్ని విషయాల్లో గివ్ థ్యాంక్స్, అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. శ్రమల్లో, వ్యతిరేకతల్లో, ఇబ్బందుల్లో. 7, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండును. దేవుని సమాధానం, దేవుని సమాధానం కల్లోల పరిస్థితిలో గొప్ప శాంతిని, సమాధానాన్ని మనం స్తుతించడం ద్వారా పొందుకుంటామనే వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. శ్రమ రాదు అని కాదు, వ్యతిరేకతలు రావు అని కాదు, తప్పకుండా వస్తాయని వాక్యం చెప్తా ఉండగా ఎట్లాగా శ్రమలో నిలబడాలి? ఆ విశ్వాసము ద్వారా, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం ద్వారా. మనం ఏ సత్యాలే, అందుకే రోమిలికి రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుతో అడుగులు వేయటం, యేసుక్రీస్తు ప్రభును పోలి జీవించటం, యేసుక్రీస్తు ప్రభును లోకానికి చూపించటం. మనం పరలోకాన్ని నమ్ముతున్నాం, తీర్పును నమ్ముతున్నాం, నరకాన్ని నమ్ముతున్నాం, ఆత్మను నమ్ముతున్నాం. విశ్వాసాన్ని బట్టి వాక్య సత్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం ఏదైతే, వాక్యంలో ఏమైతే చూసామో అది ఎగ్జిక్యూట్ చేస్తాం. విశ్వాసం అంటే నేను నమ్ముతున్నాను 1 కోటి రూపాయలు వచ్చేస్తాయి, నేను నమ్ముతున్నాను 1 కిలో బంగారం వచ్చేస్తుంది, నేను నమ్ముతున్నాను బిజినెస్ సక్సెస్ అయిపోతాను, అది కాదు, అది కాదు. వినుట వలన విశ్వాసం, వాక్య సత్యాన్ని నమ్మటం, వాక్య సత్యాన్ని నమ్మటం, వాక్య సత్యాల మీద నిలబడటం అని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి హింసల్లో, శ్రమల్లో మనం దయ జీవితాన్ని అనుభవించడానికి 3 విషయాలు గట్టిగా పట్టుకోవాలి. అందులో ఒకటి విశ్వాసం, ఒకటి విశ్వాసం. రెండో మాట ప్రేమ. తెసలోనిక 2 పత్రిక మూలవాక్యం, తెసలోనిక 2 పత్రిక 3:3 ఎలాగనగా 3:3 చదువుతున్నారు. ఎలాగనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. 2, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మనం నేర్చుకోదగిన 2వ విషయం, 1 వారి విశ్వాసాన్ని చూస్తున్నాం, 2 వారి ప్రేమను చూస్తున్నాం, వారి ప్రేమను చూస్తున్నాం. వారి ప్రేమ విషయంలో పౌరు భక్తుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. 1 పత్రికలో కూడా మాటలు మాట్లాడుతున్నాడు. తెస్సలోనికి 1:9 సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. ఇది సహోదర ప్రేమ, ఇతరుల పట్ల, సంఘంలో ఇతరుల పట్ల మనం చూపించాల్సిన ప్రేమ. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితే. దేవుడే ప్రేమించాలని చెప్పాడు, దేవుడే ప్రేమించాలని చూపించాడు. మీరు దాన్ని బాగా నేర్చుకున్నారు, మీరు బాగా నేర్చుకున్నారు, మీరు బాగా నేర్చుకున్నారు. దేవుని బిడ్డలుగా దేవుడు ప్రేమాస్వరూపే ఉన్నాడు. మనము ఆరాధిస్తున్నాం, మనం వాక్యం చదువుతున్నాం. దేవుని స్వభావం ప్రేమించడం అన్నది మనలో లేకపోతే మనం నష్టపోతాం, మనం నిజంగా ఇదే పాఠాలు నేర్చుకోలేదు. ఆయన ఏం చెప్తా ఉన్నాడో దాన్ని మనం అర్థం చేసుకోలేదు. మనం వింటున్నా గాని వంట పట్టించుకోలేదు అని అర్థం చేసుకోవాలి. దేవుని చేత నేర్పబడ్డారు. 1 యోహాను పత్రిక 4:9 దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మొదటి యోహాను పత్రిక 4:9 4:9 మనము 8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమార్ లోకంలోకి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. దేవుడు ఎట్లా ప్రేమ చూపించాడు? ఇచ్చాడు. ఇవ్వటం ప్రేమ, పంచుకోవడం ప్రేమ, పంచుకోవడం ప్రేమ, ఇవ్వటం ప్రేమ. సహోదర ప్రేమ గురించి దేవుని చేతనే మనం నేర్పబడ్డాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘం హింసల్లో ఎలా ఉందంటే మిగతా వాళ్ళని ఆదరించటం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఈ శ్రమల వల్ల తురికిసలాడుతూ ఉన్నారో, బలహీన పడిపోతున్నారో, వాళ్ళని ఆదరించటం, వాళ్ళని బలపరచడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, దాన్ని మనం తెసలోనిక సంఘంలో మనం కాంటెక్స్ట్ ని బట్టి అర్థం చేసుకోవాలి. వారు అభివృద్ధి పొందుతా ఉన్నారు. సంఘంలో ప్రతి ఒక్కడు, ఆ మాట ఎంత బాగుంటుందో, తెసలోనిక 2 పత్రిక మొదటి అధ్యాయం 3:3 మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. శ్రమల్లో ఎవరూ కలవరపడలేదు, ఎవరూ తొట్టిల్ల పడలేదు, అందరూ నిలిచి ఉన్నారు. ఎలా జరిగింది? వారి మధ్య ఉన్న ప్రేమను బట్టి, వారి మధ్య ఉన్న ప్రేమను బట్టి. అవును, ప్రభునందు ప్రియులారా, మనం సంఘముగా కలిసి ఉన్నప్పుడు, లోకం సాతాను శరీరం దాడి చేస్తున్నప్పుడు, నేను ఎలాగున్నాను మాత్రమే కాదు, నా పక్క సహోదరుడు ఎలాగున్నాడో మనం ఎరిగి బలపరచటం, అది మన బాధ్యతగా వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రేమ ద్వారా మనం శ్రమలను జయించగలుగుతాం. ప్రేమతో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడం, ప్రేమతో ఒకరికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, పరామర్శించటం, ధైర్యపరచటం ద్వారా విశ్వాసంలో బలపడతాం. అందుకే ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఎస్ఎఫ్జేలో గృహ దర్శనాలు చేయండి అని చెప్పి మొత్తుకుంటా ఉన్నాం. ఇంటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటో. వాళ్ళు విశ్వాసంలో బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత కలవరపడతారో, ఎంత దుఃఖంలో మునిగిపోతారో. ఆ దుఃఖంలో, ఆ శ్రమంలో మనం వెళ్ళి వారి పక్కన నిలబడితే, ప్రార్థన చేస్తే మనం ఆ పేరు మనం ఎందుకు తీసుకోవాలి? మనం మేము చూడలేము, మేము తట్టుకోలేము, మేము ఉండలేము అని చెప్పి స్వార్థపరుల్లాగా ఆగిపోవటం ఎంత మాత్రం ప్రభు మెచ్చడు. ఆ పెయిన్ కొంతను షేర్ చేసుకుంటే వాళ్ళు తగ్గుతుంది. ఆ బరువు కొంతను మోస్తే వాళ్ళ బరువు తగ్గుతుంది. బరువు అంతా వాళ్ళ మీద వదిలేయకుండా పక్కన నిలబడడం, ఆదరించటం, చేయగలిగిన సహాయం చేయటం, ఇవ్వగలిగిన కొద్దిపాటి ప్రోత్సాహాన్ని ఇవ్వటం వారిని ఆ శ్రమలోంచి ఇట్టే బయటపడడానికి కారణమవుతుంది. కాబట్టి మనం ప్రేమ ద్వారా శ్రమలను జయించగలుగుతాము అని వాక్య భాగంలో చూడగలుగుతా ఉన్నాం. మూడో విషయం, శ్రమను జయించడానికి మనం నేర్చుకోవాల్సిన మూడో విషయం, తెస్సలోనిక 2:4 ఓర్పు కొరకు రాయబడింది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును పేషెన్స్ కొరకు రాయబడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. ఓర్పు కావున ప్రియులారా, మనకొక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కొరకు మనం ఓపికతో కనిపెడుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8:25 మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మన నిరీక్షణకు ఓపిక కనెక్షన్ ఉంది. మనం చూడని దాని కొరకు ఎదురు చూస్తున్నాం, రాబోయే దాని కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, అక్షయ జీవితం కొరకు ఎదురు చూస్తున్నాం, శాశ్వత జీవితం కొరకు ఎదురు చూస్తున్నాం. అది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే రాదు. మన ప్రభు రాకడ యందు లేదా మన పోకడ యందు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత కనానికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణానికి దేవుడు అనుమతించినట్టుగా శ్రమలను మన జీవితంలో అనుమతించాడు. వారు అరణ్యంలో తొట్టుపడ్డారు, సంహరించబడ్డారు, పాతిపెట్టబడ్డారు. మనం ఈ జీవిత ప్రయాణం అరణ్య యాత్రలో శ్రమలను జయించాలి. ఎట్లా జయించగలుగుతాం? విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా వాక్య సత్యాలు నమ్ముతున్నాం, బైబిల్ రాయబడ్డ వాగ్దానం నమ్ముతున్నాం, కాబట్టి మనం కలవరపడం. ప్రేమ ద్వారా ఒంటరిగా మనం లేం, ఒకరినొకరు ఆదరించుకుంటున్నాం, కావున మనం శ్రమల్లో తొట్రిల్లు పడం. మూడవ మాట, మనం ఎదురు చూస్తున్నాం, ఓపికతో కనిపెడుతున్నాం. కాబట్టి ఓపిక తప్పకుండా శ్రమలను జయించడానికి ఓపిక ఎంతైనా అవసరమని ప్రభు వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎబ్రీ పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనం చదివితే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందే నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆయన వాగ్దానం చేసిన దాన్ని సంపాదించుకోవడానికి కొంచెం కాలం ఓపికతో కనిపెట్టడం మన బాధ్యత అని ప్రభు వాక్యం ద్వారా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. థెసలోనిక రెండో పత్రిక మొదటి అధ్యాయము మనకు అర్థం కావాల్సిన సత్యం ఏంటంటే ఆరో వచనం, ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో పరలోకం నుంచి అగ్నిజ్వాలలు ప్రత్యక్షమై దేవుడు ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ప్రతి దానికి ఆయన రీపే చేస్తాడు, ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మన ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఆయన రాకడుంది, లోకానికి తీర్పు ఉంది. అప్పుడు ఏం జరుగుతుందట, ఆయన ఎవరైతే ఎరగలేదో, ఎవరైతే సాతాను చేతులు వాడబడ్డారో, ఎవరు మనకు శ్రమ కలగడానికి కారణమయ్యారో వారికి ప్రతిదండనట. ప్రతిదండన చేయనప్పుడు రెండో మాట, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ, అది దేవుని చేత కలిగే శ్రమ, అది ఎంత ఘోరంగా ఉంటుందో, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. మనకు విశ్రాంతి, మనకు బహుమానం, మనకు ప్రతిఫలం. కావున ప్రియులారా, ఎవరెవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారు, థెసలోనిక సంఘాన్ని మాదిరిగా తీసుకుందాం. వారు శ్రమలలో వారి విశ్వాసం బహుగా వర్ధిల్లింది, వారు ప్రేమలో వర్ధిల్లుతున్నారు, వారి విశ్వాసంలో వర్ధిల్లుతున్నారు, వారు ఓర్పు కలిగిన వారిగా ఉన్నారు, వారు ప్రభు చేత బహుమానం పొందడానికి పాత్రలుగా ఉన్నారు. మనం కూడా లోకంలో థెసలోనిక సంఘం వలె ఈ మూడు విషయాల్లో బలంగా ఉంటూ జయ జీవితాన్ని అనుభవిద్దాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.